ఆడియో ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నానండి.
Yeah. ஸ்ரீகுருப்போ நம ஸ்ரீசிவாதிகுருப்போ நம ஸ்ரீவல்லபாசமாஸ்லிஷ்டம் தசஹஸ்தம் கஜானனம் கணநாதமஹம் வந்தே சர்வசித்திப்ரதாயகம் சரஸ்வதீ நமஸ்துப்யம் வரதே காமரூபிணீ வித்யாரம்பம் கரிஷ்யாமி சித்தேர் பவது மே சதா. கூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதா சாகாம் வந்தே வால்மீகி கோகிலம். கோஷ்பதீ கிருத வாராஷிம் மஷகீ கிருத ராட்சசம் ராமாயண மஹாமாலா ரத்னம் வந்தே அநிலாத்மஜம். மனோஜவம் மாருத துல்ய வேகம் ஜிதேந்திரியம் புத்திமதாம் வரிஷ்டம் வாதாத்மஜம் வானரயூத முக்கியம் ஸ்ரீராமதூதம் சிரசா நமாமி. நமோஸ்து ராமாய சலக்ஷ்மணாய தேவை ச தஸ்யை ஜனகாத்மஜாயை. நமோஸ்து ருத்ரேந்திரியமானிரேப்யோ நமோஸ்ரு சந்திரார்க்க மருத்கணேப்யஹ. ஸ்ரீராம ஜெய ராம ஜெய ஜெய ராம ஸ்ரீராம ஜெய ராம ஜெய ஜெய ராம ஸ்ரீராம ஜெய ராம ஜெய ஜெய ராம ஸ்ரீ ஹனுமான் ஜெய ஹனுமான் ஜெய ஜெய ஹனுமான் ஸ்ரீ ஹனுமான் ஜெய ஹனுமான் ஜெய ஜெய ஹனுமான் ஸ்ரீ ஹனுமான் ஜெய ஹனுமான் ஜெய ஜெய ஹனுமான் ஸ்ரீ ஹனுமான் ஜெய ஹனுமான் ஜெய ஜெய ஹனுமான். ఈ యోగ వాశిష్ఠ మురులకి ఫిబ్రవరి మురులకి అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. నేను మధుకర్ మాట్లాడుతున్నాను. వశిష్ఠ మహాముని ఈ బ్రహ్మ విద్యా శాస్త్రమైన యోగిష్ మనము ఇంతకుముందు వరకు ఉత్పత్తి ప్రకరణంలో ఉన్నామండి. అంటే లాస్ట్ వరలో ఉత్పత్తి ప్రకరణం స్టార్ట్ చేసుకుని అందులో ఉన్నాము. వశిష్ఠ మహాముని రామచంద్రమూర్తికి చెప్పినట్లుగా వాల్మీకి రచించిన ఈ గ్రంథంలో లీలోపాఖ్యానం కథలో పద్ముడు అనే రాజు, ఆయన భార్య లీల, ఆ పద్ముడిపై ఉన్నటువంటి ప్రేమ చేత అతడు ఆ మండపంలోనే ఉండాలని చెప్పినప్పుడు, అంటే వారు యుద్ధం అప్పుడు మరణిస్తారు, అక్కడ వారు అక్కడే ఉండాలి అని చెప్పినప్పుడు సరస్వతీదేవి అనుగ్రహించి ఆ శరీరముని రక్షించమని చెప్పినది. అటు తర్వాత ఇంకా ఎన్నో విషయాలను గురించి చెప్పారు. ఇప్పుడు ఆ విషయాలు, ఆ తర్వాత జరిగే కథ గురించి మనము మొదటి స్పీకర్ వసుధ గారి ద్వారా విందామా. మరి వసుధ గారు యాక్చువల్గా మనము స్పీకర్స్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు వారు నేను మాట్లాడుతానండి ఈ మురళిలో అని ఆ విధంగా మనకు ఈ మురళిలో వారికి భాగం దొరకడం జరిగిందండి. వారు మొదటిగా మాట్లాడడానికి అంత ఆ గురువు గారు ఆశీర్వాదం. వసుధ గారు మీరు స్టార్ట్ చేస్తారా? మీరు
వినపడుతుందా?
వినపడుతుందా? కొంచెం సౌండ్ దగ్గర పెట్టుకోండి. అంటే వాయిస్ కొద్దిగా లో ఉందండి.
ఇప్పుడండి?
యా పర్లేదు చెప్పండి.
లీలోపాఖ్యానంలోనే మరికొన్ని విషయాలు ఈరోజు గురువు గారు ప్రస్తావించారు. విదురథుడు మరణించిన తర్వాత అతని జీవుడిని అనుసరిస్తూ వెళ్తున్న లీల సరస్వతీదేవి సంభాషణగా వశిష్ఠుడు శ్రీరామునికి బోధిస్తున్నారు. ప్రబుద్ధ లీల
వినబట్టలేదండి, కొంచెం పెద్ద మాట.
అలాగే ప్రబుద్ధ లీల సరస్వతీదేవిని మరణము, మరణం తర్వాత మరణయాతన, మరణం తర్వాత జీవుడి గమనం ఎలా ఉంటుంది అని అడిగిన ప్రశ్నలకు సరస్వతీదేవి ఇస్తున్న వివరణ, ఇస్తున్న జ్ఞానముగా ఇదంతా గురువుగారు చెప్పారు. చిద్రూపమైన బ్రహ్మమే అహం రూపమైన స్పందనగా వికసించినప్పుడు, మనస్సుగానే ఉన్నప్పుడు పూర్వపు వాసనల వలన పంచభూతాత్మకమైన శరీరంను పొందుతాడు. నిజానికి పంచభూతములకు ఒక సత్తా లేదు. అణుదశలో మాతృగర్భంలో ఉన్న జీవుడు పంచభూతాత్మకమైన శరీరంను క్రమంగా తీసుకొని వృద్ధి చెందుతున్నాడు. మరణం తర్వాత చిద్రూపమైన సూక్ష్మ శరీరం అలానే ఉంటుంది, కానీ పంచభూతాత్మకమైన స్థూల శరీరం నశిస్తుంది. అటుపైనే మరణానంతరం జీవుడు కర్మఫలాలని ఎలా అనుభవిస్తాడో అని కూడా వివరిస్తూ ఇలా చెప్పింది. సృష్టి ఏర్పడినప్పటి నుంచి నియతి అని ఉంది, అంటే ఇది ఒక శాసనం, దీనిని ఎవరు మార్చలేరు. ఎలా అంటే గాలి వీస్తుంది, అగ్ని మండుతుంది, అలా. ఇది భగవంతుని లేదా ఈశ్వర నీతి. ఈ నీతి వల్లే జీవుడు తన సంకల్ప వాసనల బలం వల్లనే తగిన ఫలం పొందుతాడు. మానవుడు చేసే పురుష ప్రయత్నంకి ఈశ్వర నీతి తోడవుతుంది. ఈశ్వర నీతిని అనుసరించే కాలం ఏర్పడుతుంది. వారి వారి వాసనా బలం వలన జీవుడు ఏ కాలంలో పుట్టాలి అనేది కూడా ఈశ్వర నీతి. ఇక్కడ మానవుల ఆయుర్దాయం గురించి గురువు గారు ప్రస్తావించారు. వారి వారి కర్మలను బట్టి ఆయా యుగాల్లో జన్మించినప్పుడు కృతయుగంలో 400, త్రేతాయుగంలో 300, ద్వాపరయుగంలో 200, కలియుగంలో 100 ఆయుర్దాయం ఉంటుందని, కానీ నియమించిన ఆయుర్దాయం ఇలా ఉన్న జీవుడు తనకు తానుగా చేసే సాధనలు వలన దానిని వృద్ధి చేసుకోవచ్చు లేదా కర్మల వలన తగ్గనవచ్చు అని చెప్పారు. ఎలా అంటే దేశ కాల క్రియ ద్రవ్య శుద్ధి వలన అది జరుగుతుంది. మానవులు ఉంటున్న ప్రదేశము కాలము పవిత్రమైనవి శుద్ధమైనవి అయినప్పుడు, చేసే పనులు ధర్మానుసారంగా లేదా శాస్త్రానుసారంగా నడుచుకున్నప్పుడు, ఉపయోగించే వస్తువులు పరిశుభ్రమైనవి శుద్ధమైనప్పుడు, వీటి మీద ఆధారపడి మానవుడు ఆయుర్దాయం ఉంటుంది. అలాగే సదాచారం కూడా చాలా ముఖ్యమైనది. నిత్యానుష్ఠానం అంటే ఎవరికి నిర్దేశించబడినటువంటి సాధనలు, అంతరంగ సాధన లేదా బహిరంగ సాధనలు చేస్తూ ధర్మానుసారం బ్రతకడం వలన ఆయుర్దాయం పెరుగుతుంది. అంటే ధర్మం పెరిగితే ఆయుష్ పెరుగుతుంది, ధర్మం తగ్గితే ఆయుష్ తగ్గుతుంది. జీవితం ఇక్కడ గురువుగారు మార్కండేయుడు కథ, సావిత్రి సత్యవంతుల కథ ఉదాహరణగా చెప్పారు. జీవితం ధర్మానుసారంగా జీవించాలి, కానీ జాతకాలను అనుసరించి కాదని గురువుగారు చెప్పారు. తరువాత ఆయు క్షీణించి మరణాసన సమయంలో మానవుడు పడే మరణ యాతన గురించి చెప్తూ 3 పురుషులు ఉంటారు. వారు మూర్ఖులు, ధారణాభ్యాసులు, యుక్తిమంతులు. గురువు ద్వారా ఏదో ఒక సాధన ద్వారా, అంటే మంత్రము, యోగము, ఇలా ఏదైనా తెలుసుకొని గురుక్రమంగా అభ్యాసం చేసేవారిని ధారణాభ్యాసులు అంటారు. ప్రాణశక్తిని ఒకే చోట కేంద్రీకరించి, అంటే భూమధ్యంలో నాభి, హృదయ స్థానం, ఇలా ఒక చోట నిలిపి సాధన చేస్తారు. లేదా చిచ్చక్తి రూపమైన భగవంతుని శబ్ద రూపం అనగా మంత్రం ద్వారా నియమబద్ధంగా ధారణాభ్యాసం చేస్తారు. వీరికి మరణ సమయంలో మరణయాతన అనుభవించరు. నాడులలోని ప్రాణశక్తి పైకి వస్తుంటే పడే బాధను వీరు అనుభవించరు, ఎందుకంటే వారు సాధన చేశారు కాబట్టి. ఇక్కడ గురువుగారు కాలంను సక్రమంగా విభజించుకోవటం తెలుసుకోవాలని, ఏ కాలంలో చేయాల్సిన పనులు ఆయా కాలాల్లోనే చేయాలి, లేకపోతే అనారోగ్యంతో బాధపడతారని చెప్పారు. ఉదాహరణకి బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం, సంధ్యాధికారులు ముగించటం వంటివి. పిల్లలకి కూడా సరైన కాల విభజన నేర్పాలని చెప్పారు. తర్వాత యుక్తిమంతులు, వీరు విచారణశీలు లేదా నాడీ శోధన తెలిసినవారు. వీరికి కూడా మరణయాతన ఉండదు. ఎవరికి ధారణాభ్యాసం యుక్తి ఉండవో వారు మూర్ఖులు. వీరు నేను నావారు అని శరీర తాదాత్మ్యం గలవారు, శాస్త్ర సంస్కారం లేనివారు, దుస్సాంగత్యం కలవారు. వీరికి మరణాసన సమయంలో రకరకాల అనుభవాలు కలుగుతాయి. పగలు చీకట్లు కమ్ముకొనటం, కంఠం బొంగురు పోవడం, చూపు తగ్గటం, శృతి శక్తి కోల్పోవటం, పగలే చుక్కలు కనపడటం, ఇలా పలు రకాల యాతనలు అనుభవిస్తారు. అసలు మరణం ఉన్నదా అన్న ప్రశ్నకు సరస్వతి దేవి జననం మరణం రెండు భ్రాంతే అని చెప్పింది. మరి మరణం దేనికి? జడమైన శరీరం పోతుంటే బాధ దేనికి అంటే జీవుడికి ఉన్న కర్మ వాసనలు అనగా పాపపుణ్య వాసనల వలన స్వర్గం నరకం భావన చేసుకొని రకరకాలుగా మరణయాతన అనుభవిస్తున్నాడు. పుణ్యం వాసనల వలన స్వర్గము పాపపు వాసనల వలన నరకం భావన చేసుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. మరణం తర్వాత వచ్చేది అతివాహక దేహం. అది జీవించినప్పుడు ఆది భౌతిక శరీరంతో కలిసే ఉంటుంది. భౌతిక దేహం దగ్ధం అవ్వగానే అతివాహిక దేహం లేదా సూక్ష్మదేహం వస్తుంది. ఇది యోగులకి చిత్తశుద్ధిమయంగా ఉంటుంది. వారి సంకల్పం మాత్రంగానే శరీరం ధరించి కనపడతారు. సామాన్యులకు ఇది వాసనామయంగా ఉంటుంది. ఈ అతివాహిక దేహం లోకాలోకాన గమనాలు చేయటానికి శాస్త్ర విహితమైన సంస్కారం చేయాలి. అప్పుడు పిండదేహం వస్తుంది. ఈ పిండదేహంతో సూక్ష్మదేహం ఆయా లోకాలకు వెళుతుంది. అక్కడ మళ్ళీ యాతనాదేహం భోగదేహంతో ఆ లోకాల్లో ఉంటుంది. కానీ మరణానంతరం సరైన సంస్కారాలు జరగక పిండదేహం ఏర్పడనప్పుడు సూక్ష్మదేహం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. దానిని ప్రేత అంటారు. దానికి పుట్టగతులు ఉండవు. అంటే ఎలాగంటే అసలు పుట్టుకంటూ ఉంటేనే కదా కర్మక్షయం అయ్యి తరించే మార్గం ఉంటుందని గురువుగారు చెప్పారు. కానీ ఇదంతా వ్యవహారిక దృష్టి. పారమార్థిక దృష్టిలో జీవుడికి మరణం లేదు. ఉన్నది ఒకటే చైతన్యం. ఎలాగంటే చెరుకు గడలో కణుపులుంటాయి, కణుపుల మధ్య చెరుకు ఉంటుంది, అలానే జనన మరణాలు చెరుకు గడలను కణుపుల్లాగా భావిస్తే ఉన్నది ఒకటే చైతన్యం. ఈ జనన మరణాల మధ్యలో అదే చైతన్యము ఉంటుంది. ఈ చైతన్యమే సూక్ష్మ శరీరంతో కలిసి కారణ శరీరంగా కూడా ఏర్పడుతుంది. ఎవరైతే విచారణతో జ్ఞానాన్ని తెలుసుకొని చిత్తులో లీనమవుతాడో వాడికి సూక్ష్మ కారణ దేహాలు నశించి మోక్షం పొందుతాడు. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణ మస్తు.
ధన్యవాదాలు వసుద గారు. మనకు కొన్ని పాయింట్స్ వచ్చినట్టయితే, మన ఆయుష్ కృతయుగంలో 400 సంవత్సరాలు, త్రేతాయుగంలో 300 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 200 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలు. ఇక్కడ 100 సంవత్సరాలు అంటే కేవలం లెక్క పెట్టినట్టు 100 కాదండి, 100 అంటే శతము అని, అంటే ఎక్కువ ఆయుష్ అని కూడా. తర్వాత మనకు ప్రారంభాయుధం ఆయుష్ మనకు ఎంత వచ్చినా అది మనం చేసే సాధనల వల్ల, శుద్ధమైన పనుల వల్ల చేస్తూ వాటిని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అంటూ వాటికి సంబంధించిన అలా పెంచుకున్న వారిలో కొన్ని ఉదాహరణలుగా మార్కండేయుల వారి గురించి, ఆదిశంకరుల వారి గురించి, అలాగే మరణ విషయాల గురించి చాలా చక్కగా వివరించారు వసుధ గారు, మీకు ధన్యవాదాలు. తరువాత మధుకర్ గారి స్థితిగతులు ఎలా ఉంటాయి అన్నది వివరిస్తున్నారండి. మరణించిన తర్వాత జీవుల గతులు అనేక విషయాలు భారతీయ సనాతన ధర్మంలో మాత్రమే దొరుకుతుంది. జీవుల గతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. గొప్ప పాపం చేసిన వారు ఎలా మరణ సమయంలో పడే అంటే ఎలా ఉంటుంది? మరణ సమయంలో పడే ఆవేదనని మరణ మూర్చ అంటాము. అంటే ఈ మరణము మూర్ఛ దేహం పోయినా గానీ 1 సంవత్సర కాలం ఈ మరణ మూర్ఛని అనుభవిస్తారు. ఎందుకంటే అనుభవము సూక్ష్మ శరీరానిది. ఆ తరువాత ఆ పాపపు వాసనలతో నరకయాతన పడతాడు. ఆ తరువాత 100 జన్మలు అనుభవిస్తూ దుఃఖాలు అనుభవిస్తాడు. మరికొంతమంది మరణ మోహానంతరం జడవృక్షాది భావాలను అనుభవిస్తారు. మరికొంతమంది పాషాణంలా పడతారు. అందుకనే సాధనకి మనిషి జీవితం ఒక్కటే. అంతేగాని పశువులకి పక్షులకి సాధన లేదు, భక్తి లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ దేహానికి ఉంటాయి, కానీ చెట్లకి పుట్టులకి సుషుప్తిలో మన చేతన అవస్థ ఎలా ఉంటుందో అలాంటి స్థితి ఉంటుంది. స్వప్న దశలో మన చేతన అవస్థ ఎలా ఉంటుందో అలా ఉంటుంది పశువుల యొక్క, పక్షుల యొక్క చేతన అవస్థ. అంటే వాటికి ఎప్పటికీ పరమాత్మ అనే స్పృహ వచ్చే అవకాశమే లేదు. బాగా తమస్సు ఉన్న వాళ్ళు ఏమీ తెలియని జడత్వాన్ని పొందుతారు. రజోగుణం ఉన్న వాళ్ళు దుఃఖాలను అనుభవిస్తారు. సత్వగుణం ఉన్న వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. ఇక ఇప్పుడు మధ్య పాపులు. పాషాణంలో జడత్వాన్ని పొందుతారు. దాని నుండి ప్రబుద్ధం కలిగిన తరువాత పశుపక్షాది మొదలైన జన్మలు ఎత్తుతూ ఉంటారు. సామాన్య పాపులు అయినటువంటి వారు మరణించిన తరువాత వాళ్ళు కొంతకాలం అతివాహక దేహాలలో తిరుగుతూ నీచమైన జన్మలు పొందుతారు. ఇవన్నీ పాపుల గురించి అండి. తర్వాత ఇప్పుడు ఉత్తమములు అయిన వారి స్థితిగతులు ఎలా ఉంటాయి? మహాపుణ్యవంతులు. పుణ్యవంతులు అంటే సత్కర్మలను ఆచరించినటువంటి వారు మరణానంతరం స్వర్గ విద్యాధరాది లోకములను అనుభవిస్తారు. ఆ తర్వాత భూమి యందు ఉత్తమ ప్రాంతాలలో అంటే ఇలావృత కిం పురుషాది వర్షాలలో ఉత్తమైనటువంటి కాలాలలో సజ్జనులకి నిలయము అయినటువంటి మనుష్య లోకములో మళ్లీ పుడతారు. ఇక మధ్య పుణ్యం కలిగిన వారు మరణానంతరము ఆకాశ వాయువుతో కోపనిబడి అంటే కొనిపోబడి కొన్ని ఉత్తమ లోకాలలో సుఖములను అనుభవించిన తర్వాత వారు అక్కడి నుండి కిందకు పడతారు. ఆ పడిన తర్వాత గాలిలోకి ప్రవేశించి తద్వారా వర్షంలోకి ప్రవేశించి తర్వాత వృక్షంలోకి ప్రవేశించి వృక్షం ద్వారా బీజంలోకి ప్రవేశించి తర్వాత పురుష గర్భంలోకి ఆ తర్వాత స్త్రీ గర్భంలోకి ప్రవేశించి అక్కడ రూపం ధరించి జన్మిస్తారు. వాసనలు ఉన్న జీవ చైతన్యమునికి అది అనుభవించవలసిన కాలం ఏర్పడినప్పుడు దానికి తగిన దేహాలు వస్తాయి. పిండ ప్రధానముల గురించి కూడా గురువుగారు చాలా బాగా వివరించారు ఇక్కడ. ఆ తర్వాత అలా విధురథుడు అటువంటి పిండదేహమును స్వీకరించి వెళ్ళాడు. అప్పుడు యముడు విధురథుడిని చూసి, ఇతడు పుణ్యాత్ముడు, పైగా సరస్వతీ మాత యొక్క అనుగ్రహం ఉంది, కావున ఇతనిని తిరిగి ఆ పద్మజీవుడి దేహంలోకి ప్రవేశింప చేయాలి అని ఇవి అన్నీ చెప్పి సరస్వతీ మాత లీలాదేవితో సహా కలిసి ఆ విధురథుడి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ విషణకర్ర పట్టుకుని విసురుతుంది మరొక లీలాదేవి. ఈవిడ విధురథుడి లీల. ఈవిడ ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటే గురుగారి ప్రవచనం తెలుసుకోండి. అంటే ఈవిడ కూడా మరణించి డైరెక్ట్ గా ఇక్కడ మొదటి లీల సరస్వతీ మాత వచ్చేసరికి ఈవిడ అక్కడ ఎలా ఉంది అనేది గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఇందులో ఇద్దరు లీలలు ఉన్నారు. ఒకరిది వాసనామయ శరీరము, ఇంకొకటి చిన్మయమైన శరీరం. అంటే మొదటి లీల యోగిని అనమాట. సరస్వతీ మాత మొదటి లీలని కనపడినట్లు అగుమని చెప్పి మాత పద్ముడు అనే రాజును లేపింది. మొదటి లీలని సరస్వతీ మాతని చూసిన రెండవ లీల వీరిద్దరిని దేవతలు అనుకుంటున్నది. ఇప్పుడు రాజు ఇద్దరు లీలను పద్ముడు అనే రాజు లేచిన తర్వాత ఈ రాజు ఇద్దరు లీలని చూసి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రథమ లీల రాజుగారితో, నేను నీ భార్యనే, ఈవిడ నీవు విధురథుడిగా ఉన్నటువంటి నీ భార్య, సరస్వతీ మాతకి నమస్కరిస్తున్న రాజుని అని భార్య అని చెప్పారు. అప్పుడు సరస్వతీ మాతకి నమస్కరిస్తున్న రాజుని ఆశీర్వదించారు. నాయన, నీవు బహుకాలం పాటు ఇద్దరు లీలలతో కలిసి రాజ్యపాలన చెయ్యి. నా చెయ్యి నీ తలను తాకింది, కావున జ్ఞానంతో చక్కగా ధర్మబద్ధ పాలన చేస్తావు. ఆ విధంగా ఈ ముగ్గురు సస్వరూప జ్ఞానంతో రాజ్యపాలన చేసి విదేహముక్తిని పొందారు. ఈ కథలో ముగ్గురు జీవులు ప్రధానం. వారు పద్మరాజు, వీరే ఒక జన్మలో వశిష్ఠుడు, ఇంకొక జన్మలో విధురథుడు, ఇప్పుడు పద్మరాజు. లీల, ఈవిడే ఒక జన్మలో అరుంధతి, ఇంకొక జన్మలో లీల. రెండవ లీల వారిది ఒకటే జన్మ. ఈ కథలో సాధనాక్రమము ఎలా వికసిస్తుందో చెప్పారు. సాధనలో సత్కర్మలను ఆచరించే వారికి బుద్ధిని ప్రేరేపిస్తున్న పరచితి అది అనుగ్రహిస్తుంది, మార్గదర్శకం చేస్తుంది. అటువంటి చిద్రూపము జ్ఞానదేవత అయిన శ్రీమాతకి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్ప నమస్తు. ఈ కథ ద్వారా అంటే ఇక్కడ మనకు దీంట్లో ఏమేమి చెప్పారు అంటే, పూర్ణమైన స్మృతి చైతన్యము వ్యక్తమయ్యేది ఈ మానవ శరీరంలోనే. అందుకని సాధనకి మనిషి జీవితం ఒక్కటే. పశువులకి పక్షులకి సాధన లేదు, భక్తి లేదు. ఉత్తమ పురుషులు పాపకాలలో పోయినా మళ్ళీ ఆ పాపకాలం పోయేంత వరకు మళ్ళీ పుట్టరు. పుణ్యకాలం వచ్చిన తర్వాతనే మళ్ళీ జన్మిస్తారు. పారమార్థిక సత్యంతో చూస్తే జగత్తు మిథ్య అన్నారు, కానీ వ్యవహారికంలో ఉన్నంత వరకు మనకు జగత్తు ఇవి సత్యములే. ఆధ్యాత్మిక సాధన అంటే రజోగుణ తమో గుణాలను తగ్గించుకుంటూ సత్వగుణాన్ని పెంచుకోవడమే. ఇప్పుడు తర్వాత ఇదే ఈ కథలో సంబంధించిన కొన్ని ప్రశ్నలను రాముడు వశిష్ఠుల వారిని అడుగుతారు. ఆ రాముడు అడిగిన ప్రశ్నలు ఏమిటి, వశిష్ఠుల వారు ఏమి చెప్పారు అనేది మనం నెక్స్ట్ స్పీకర్ నాగేంద్ర గారి ద్వారా తెలుసుకుందామా. మరి నాగేంద్ర గారు,
అయ్యా నేను మీలాగా చేయలేదండి, కొంచెం క్లుప్తంగా చెప్తా. 5 మినిట్స్ అన్నారని చెప్పి. సో క్వశ్చన్ రాములు వారు వశిష్ఠుని అడిగిన క్వశ్చన్, ఫస్ట్ భావన అంటే ఏంటి అని. ఏదైతే భావిస్తామో అదే అవుతుంది. అభ్యాసం చేయడం వలన ఒక స్థితి వస్తుంది. అందుకని భగవత్ భగవంతుడి యొక్క ఆలోచన నిత్యం ఉండాలి, జరగాలి. దాన్నే భావన అంటారు. ఆ నిత్య భావన వలన భగవత్ స్వరూపానికి దగ్గరగా అవుతాం. ఆకులు, పళ్ళు, పువ్వులు అన్నీ ఒకటే వృక్షం, కానీ అందులో ఉండే ప్రాణం అది ఇవన్నీ చేకూరుస్తుంది. అలాగే బ్రహ్మం కూడా. జీవన్ముక్తుడు దైవానికి లోబడి ఉంటారా అని రాములు వారు క్వశ్చన్ అడుగుతారు. అంటే అప్పుడు వశిష్ఠులు వారు చెప్పింది ఒక గొప్పది నియతి అని. నియతి అంటే జరిగి తీరుతుంది, అది ఈశ్వర శాసనం. దైవ స్వరూపులు ప్రతివాళ్ళు కూడా నియతికి లోబడి ఉంటారు. ఎంత ఋషి అయినా, వశిష్ఠుడైనా, మార్కండేయుడైనా, అందరూ దైవానికి లోబడి ఉంటారు, అది నియతి. అన్నిటికీ మనసు, ఇంద్రియాలు అన్నీ కూడా చైతన్యంతో కలిసి ఉంటాయి. నియతి చాలా గొప్పది. ఇప్పుడు అగ్ని తీసుకుందాం, అది మండుతుంది, కాలుతుంది, అది నియతి అంటే అది జరిగి తీరుతుంది. అందుకని ఈశ్వర సంకల్పం అర్థం చేసుకున్నవాడు సాంప్రదాయాన్ని, ఉపాసనని వదిలిపెట్టడు. అద్వైత సిద్ధాంతం అయినా కానీ ఈశ్వరుడు సంకల్పించిన సాంప్రదాయాలు, ఉపాసనలు, యజ్ఞాలు, హోమాలు ఇవేమీ వదిలిపెట్టకూడదని రాముల వారు క్లుప్తంగా వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారు. అంతే ప్రిపేర్ అయ్యానండి.
ఓకే అండి, వీళ్ళు వివరించినంత వరకు కూడా చాలా చక్కగా వివరించారండి. దీంట్లో మరికొన్ని పాయింట్స్ నేను రాసుకుంది. మనకి భావనకి ఉన్న బలం ఎంతటిదంటే, అసత్యమునే భావన చేస్తే మనకు అదే మెడకు చుట్టుకుంటుంది. అమృతమునే భావన చేస్తూ ఉంటే మనము విషం కూడా అమృతం అవుతుంది. ఇక్కడ అదే గరుడాది మంత్రములు చదువు వారు చేసేవారు ఆ భావన చేయడం వల్ల విషమును కూడా అమృతంగా ఎలా మారుస్తున్నారు, అది భావన వలనే జరుగుతూ ఉందని గురువు గారు చెప్పారండి. అలాగే భావనకు ఉన్న బలం ఎటువంటిదంటే, నిమిషాన్ని పెక్కు కల్పాలుగా చేయగలదు, కల్పాలని నిమిషాలుగా చేయగలదు. బ్రహ్మభావాన్ని యత్నించేటువంటి వారిలో అల్పాధికారులు, మధ్యమాధికారులు అనిగా ఉంటారు. అనేకత్వంలో ఏకత్వం చూడడం ఎలాగా అంటే, ఆకులు, పండ్లు, పువ్వులు, రెమ్మలు, కొమ్మలు అని అనేకంగా కనపడుతున్న దేని స్వరూపం దానిదే అయినప్పటికీ ఒకే వృక్షం అనే భావన ఎలా ఉంటుందో, అనేకముగా కనపడుతున్నటికీ ఒకే బ్రహ్మము అని తెలుసుకోవాలి. జగత్తు నామరూపాత్మకంగా కనపడుతున్న బ్రహ్మమునకు ఆ వికారములు లేవు. అది ఎలాంటిది అంటే, బంగారు ఉంగరము, బంగారు కంకణాలను చూసినప్పుడు ఆకృతులలో భేదం ఉన్నా బంగారం అనే దృష్టితో చూస్తే బంగారమే దానిలో స్ఫురిస్తూ ఉంటుంది. చూస్తున్న ఆభరణం బంగారమునకు ఎలా వేరు కాదో, చూస్తున్న జగత్తు బ్రహ్మమునకు అలా వేరు కాదు. సంప్రదాయం తెలియనటువంటి వారు బహుశాస్త్రజ్ఞుడు అయినప్పటికీ కూడా వాడు చెప్పే మాటలని మూర్ఖుల మాటల వల్లే వినరాదు. ఇందులో ఇంకా శ్రీరాముడు రకరకాల ప్రశ్నలు అడిగారండి. అవి ఏంటి అంటే, కాలం యొక్క స్వరూపం ఏమిటి, అది అహోరాత్రమా, అహోరాత్రాత్మక, మాసాత్మకమా, వర్షాత్మకమా, క్షణాత్మకమా, ఇది నాకు తెలియజేయి అని వీటికి ఈ ప్రశ్నలకి కూడా వశిష్ఠుల వారు సమాధానం చెప్పారు. అలాగే జీవన్ముక్తులు కూడా దైవానికి లోబడి ఉంటారా, ఇంకా సర్వము బ్రహ్మము అయినప్పుడు ఇంకా ఈ విచారణ చేయడం ఎందుకు, అనే ఈ విషయాల గురించి కూడా చక్కగా వివరించారండి ఈ స్పీకర్ ఈ ఈ భాగంలో. ధన్యవాదాలు నాగేంద్ర గారు. తర్వాత మనము ఇందులో మనము ఎంతో అంటే మనము చాలా కాలము ఇప్పటికీ అనుభవిస్తున్న కీటకము కరోనా. కరోనాకు ముందు మనకి గురువు గారు ఒక ఉదాహరణ చెప్పారు, అంటే సిమిలర్ కీటకం లాంటిది, అదే అంటే కర్కటి అనే ఒక జీవి గురించి ఆ స్టోరీ చెప్పారండి. దాని గురించి ఇప్పుడు మనము ఆ కథలో ఉన్న విశేషాల గురించి శిరీష గారి ద్వారా మాటల ద్వారా తెలుసుకుందాం. మరి శిరీష గారు.
ఓం శ్రీమాత్రే నమః. ఒక బ్రహ్మజ్ఞాని శరీర చైతన్యం పనిచేస్తూ ఉన్నంతసేపు ఉపాధి మర్యాదలు పాటిస్తూనే ఉంటాడు, కానీ ఉపాధుల సంబంధం వల్ల కలిగే సుఖదుఖాలకి రాగద్వేషాలకి లోను కాడు అని చెబుతూ ఉదాహరణగా వశిష్ఠుడు కర్కటి అనే ఒక రాక్షసి కథ రాముడికి చెప్తాడు. కర్కటికి విషూచిక, అన్యాయబాధిక అని రెండు పేర్లు. భీకర ఆకారం కలది. తన ఆకారం వలనే తాను త్వరగా కదలలేక కావలసినంత తినలేకపోతోంది అని గ్రహించి అత్యంత సూక్ష్మమైన దేహం పొందాలి అని అనుకుంది. అంతటితో ఆగక ఆపాటి ఉపాధి కూడా లేకుండా అందరిలోకి వాయు రూపంలో చొచ్చుకుపోగలిగే ఒక రోగ రూపం కూడా పొందాలి అని నిశ్చయించుకుంది. అనుకోవటమే కాదు, హిమవత్ పర్వతానికి చేరుకుని పుణ్యనదులలో స్నానమాచరించి ఒంటి కాలిపై కఠోరమైన తపస్సును ఆచరించింది. అభ్యాస రూపమైన పౌరుషం, దానికి తగ్గ వాసన ప్రయత్నం ఉంటే దానికి తగిన ఫలితాన్ని ఇవ్వటమే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నియతి. కర్కటి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు నీకు ఏ వరం కావాలో కోరుకోమనగా కర్కటి తనకి రెండు దేహాలు కావాలని, ఒకటి అయసి అంటే ఇనుముతో చేయబడిన గుండు సూదిలా తేలికగా ఉన్న సూచికా దేహం, మరొకటి అనయసి జీవత్వం కలిగిన మరింత సూక్ష్మమైన రోగరూప దేహం. అయితే ఆ రెండు దేహాలకి తాదాత్మ్య స్థితిని కోరుకుంది. అంటే రెండు దేహాలు కానీ ఒకటే చైతన్యం అన్నమాట. ఒకటి అనుభవిస్తుంటే రెండవ దేహానికి కూడా అదే అనుభవం కలిగేటటువంటి స్థితి. బ్రహ్మ తథాస్తు అని వరాన్ని ప్రసాదించి, నీ పథం నిరాఘాతమని మాత్రం అనుకోకు. పుణ్యాత్ములు మణిమంత్ర ఔషధులు వాడి ప్రతిక్రియ చేస్తే వాటి వల్ల నువ్వు పోవలసి వస్తుంది. అలాగే ఒక మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రాన్ని అభిమంత్రించి ఎవరైనా ఆ చేతితో రోగిని తాకితే నువ్వు ఆ శరీరాన్ని వదిలి వెళ్ళక తప్పదు అని చెప్పాడు. నువ్వు నిషిద్ధ అపక్వ అకాల అతి భోజనులు అంటే తినకూడని ఉడికి ఉడకని ఆహారాన్ని అకాలములో అతిగా అవసరాన్ని మించి భుజించేవారు, కుకర్మరథులు అంటే ఎప్పుడు కూడని పనులు చేసేవారు, కుదేశవాసులు అంటే కూడని ప్రాంతాలలో ఉండేటటువంటి వారు, ఇటువంటి వారిలోకి వాయు పరమాణు రూపంలో నాసారంధ్రంలో నుండి ప్రవేశిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అంత పెద్ద పర్వతం లాంటి కర్కటి దేహం కాస్త మేఘాకారం ధరించి క్రమంగా హస్త ప్రమాణం, తర్వాత అంగుళి ప్రమాణం, ఆపై చిన్న సూదిలా మారిపోయింది. దానితో పాటు రోగరూపమైన సూక్ష్మదేహం అంటి పెట్టుకుని ఉంది. మొట్టమొదటగా ఈ దేహాన్ని సంతరించుకోగానే ఎంతో సరదా పడింది. శూచి రూపంలో అందరిలో దూరి హింసిస్తూ పరప్రాణహరణం అనే ఆసురి ప్రవృత్తిని మాత్రం మానలేదు. ఇక్కడ ఈ విశూచిక నివసించే ప్రదేశాలని చాలా విపులంగా వివరిస్తారు. ముఖ్యంగా సదాచారము, శుభ్రత మొదలైనవి పాటించకుండా ఉండే చోటు దాని నివాసానికి అనువైన చోటు అని గుర్తుంచుకుంటే చాలు. అలా కొన్నాళ్లు గడిచాక దానికి ఈగకి దోమకి కూడా చులకనైపోయిన ఈ చిన్న శూచి శరీరంపై విరక్తి కలిగి ఇది తన స్వయం కృతాపరాధమే అని బాధపడింది. తన భావనా బలం వల్లనే తపస్సుతో సార్థకం చేసుకున్నాను అని గ్రహించింది. మళ్లీ అదే తపస్సు ద్వారా తిరిగి తన పూర్వరూపాన్ని పొందాలని సంకల్పించి శూచిక రూపంలోనే మొనపై నిలబడి ఊర్ధ్వముఖంగా అంతర్ముఖ దృష్టితో బాహ్య చేష్టలు ఉడిగి చిత్తత్వంతో తాదాత్మ్యం చెందింది. ఆ స్థితిలో దానికి ప్రారబ్ధాది కర్మలన్నీ నశించి ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుంది. దేహ తాదాత్మ్యత వదిలేసింది. సూది దేహం తాననే భ్రాంతి కాని, ఇంతకు పూర్వరూపం తాననే భ్రాంతి కాని లేనటువంటి స్థితిని పొందింది. వరమివ్వటానికి వచ్చిన బ్రహ్మను నిశ్చలంగా చూస్తూ, నా సంశయాలన్నీ నశించాయి, శాంతం, తృప్తి, సుఖం ఈ మూడు నాకున్నాయి, నేను ఆప్తకామ స్థితికి చేరుకున్నాను, షడూర్ములు లేని సచ్చిత్ ఆనందం నా స్వరూపం, నాకు కావలసినది మరేమీ లేదు అని అంది. అప్పుడు బ్రహ్మ తపస్సుతో అంతఃకరణ శుద్ధి పొంది జ్ఞాన రూపంలో నీ చిత్తం ఉన్నప్పటికీ వాసనా రూపంగా ఇంకా కొన్నాళ్లు పెద్ద రాక్షస దేహం అనుభవించాలి అనేది నియతి, కనుక తప్పదు. అయితే నువ్వు తపస్సు వల్ల శుద్ధురాలి అయ్యావు కనుక నిర్మలమైన జీవితాన్ని గడుపుతావు. ఎక్కువ కాలం సమాధి స్థితిలో గడిపి కేవలం ప్రాణరక్షణార్థం న్యాయబద్ధమైన ఆహారాన్ని స్వీకరిస్తావు. అలా జీవన్ముక్తావస్థలో ఉన్న నువ్వు కొన్నాళ్లకి విదేహముక్తురాలువి అవుతావు. ఇకపై అన్యాయ బాధిక అనే పేరు నీకుండదు అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. అప్పుడు ఆ శూచి ఒక్కసారిగా అంగుష్ట ప్రమాణమై, హస్త ప్రమాణమై, వృక్షమంతై, చివరకు తన పూర్వరూపమైన విస్తారమైన దేహాన్ని పొందింది. అయితే ఈసారి దానికి దేహ తాదాత్మ్యం లేదు. శుద్ధ జ్ఞానాన్ని ఆశ్రయించి ఆత్మధ్యాన పరాయణయై పద్మాసనంలో ఒక మహాపర్వతంలా కూర్చుని 6 నెలలు ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయింది. 6 నెలల తర్వాత బాహ్యవృత్తి కలిగి శరీర ధర్మంగా ఆకలి వేసింది. ఆహారం కోసం వెతుకుతూ దగ్గరలో ఉన్న కిరాత రాజ్యానికి వచ్చి ఆ రాజ్యపు రాజుని మంత్రిని చూసింది. అయితే తన భీకర ఆకారాన్ని చూసి కూడా సంయమనం పాటిస్తూ ధైర్యంగా సౌమ్యంగా మాట్లాడుతున్న వారిని చూసి వీరు ఆత్మజ్ఞానులు కావచ్చునేమో అనుకుని తన నిర్ధారణ కోసం, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పగలిగితే మీరు ఆత్మజ్ఞానులని ఒప్పుకుంటాను, మీకు దండం పెట్టి వెళ్ళిపోతాను, లేదంటే మిమ్మల్ని మీ రాజ్యంలో వారందరినీ తినేస్తాను అని అంది. దానికి ఒప్పుకున్న వాళ్లను ఆత్మతత్వమునకు సంబంధించిన 72 ప్రశ్నలు అడిగింది. కాలాభావం వల్ల నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను, కానీ తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అన్ని ప్రశ్నలు విన్న మంత్రి ఆ తర్వాత రాజు, నీ 72 ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం, అది పరమాత్మ అని ప్రతిపాదన చేస్తూ ఈ విధంగా చెప్తారు. అణువు కన్నా సూక్ష్మమైన పరమాత్మలోనే ఈ విశాల జగత్తు భాసిస్తోంది. అలా ఉపాధి పరంగా చూస్తే తామర తోడు కన్నా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ మహామేరు పర్వతానికి కూడా అది సత్తా. అంతటికీ ఆధారం కనుక ఆకాశం అన్నాము, కానీ అది శూన్యం కాదు, చిచ్చక్తితో కూడి ఉంటుంది. కనిపించేదంతా దాని స్వరూపమే కనుక అన్ని రూపాలు దానివే అంటాము, కానీ దానికి ఏ ఉపాధులు లేవు కనుక అది రూపమే లేనిది. అగ్ని యొక్క సత్తా దానివల్లే ఉంది, కానీ సత్తారూపమైన ఈ అగ్ని కాల్చదు, అన్నింటినీ ప్రకాశింపచేస్తుంది. ఇది నిమిషకాలంలో భాసించినప్పుడు నిమిషంలా, కల్పకాలంలో కల్పంలా కనిపిస్తూ ఉంటుంది. అది నిమిషమూ కాదు, కల్పమూ కాదు. దానికి దేశ కాల వస్తు పరిమితులు లేవు. జాగృత్, స్వప్న, సుషుప్తులు అనే త్రివిధావస్థలలో అవస్థా తాదాత్మ్యం విడిచిపెట్టి తద్రూపమైన చైతన్యమునే గ్రహించగలిగితే ఆ ఏకసత్తా తెలుస్తుంది. కటకత్వ బుద్ధి లేకపోతే బంగారమే ఎలా కనపడుతుందో, దృక్రూపమైన జగద్దృష్టి లేకపోతే బ్రహ్మమే కనపడతాడు. ఈ సమాధానాలు విని ఆనందిస్తున్న కర్కటితో, నీ ప్రశ్నలను బట్టే నువ్వెంత జ్ఞానివో తెలుస్తోంది. నీ సత్సంగం మాకు లభించటం మా అదృష్టం. అయితే మేము ఈ విషూచిక, కర్కట వంటి బాధలు లేకుండా మా ప్రజలను కాపాడటానికి సహాయం చేయగలవా అంటే, అది పోగొట్టే మంత్రం ఒకటి మీకు ఇస్తాను, రండి అని బ్రహ్మదేవుడు తనకు చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశించింది. ఇంతవరకు మిత్రురాలువైన నీవు ఇప్పుడు మా గురువువి, మరి నీ ఆకలి తీర్చకుండా ఎలా పంపుతాం? నువ్వు ఒక ముసలి ముత్తైదవ రూపం ధరించి మాతో రా, నీ ఆకలి తీర్చే ఉపాయం మేం చెప్తాము అని అంటారు. ఆ ఉపాయం ఏమిటి, తర్వాత ఏం జరిగిందో ప్రియాగారు చెప్తారు. సర్వం శ్రీ మాతృ చరణారవిందార్పణమస్తు, స్వస్తి.
థ్యాంక్ యూ శిరీష గారు, చాలా చక్కగా వివరించారు. ప్రియగారి ముందు సాయి వారణాసి గారు, వారు కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటానండి. సాయి వారణాసి గారు,
శ్రీ శ్రీ గురుభ్యో నమః. నేను మీ రెగ్యులర్ స్పీకర్స్ లో కాదు, కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కరెక్ట్ గా నవంబర్లో గురువు గారేమో ఈ ప్రవచన ఇచ్చారు 2019 యోగ వాసిష్టం. కరెక్ట్ గా మార్చ్ 2020కి ప్రపంచం అంతా కరోనా ధాటికి గురైపోయింది. ఆ సమయంలో మే మంత్ టైంలో అర్వైన్ దేవాలయంలో అందరూ గురువు గారిని ప్రత్యేకంగా యోగ వాసిష్టంలో ఈ కరోనా లాంటి జబ్బు అనేది ఒకటి మెన్షన్ చేశారు కదా, దాని గురించి మనం ఏమైనా తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చా, ఇంకా అప్పటికి ఇంకా వ్యాక్సిన్ కూడా రాలేదు అన్న ప్రశ్న మూలంగా ఒక ప్రవచన అరేంజ్ చేశారు. ఆ ప్రవచనకి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే, తెలుగు వాళ్లే కాక ఏ భాష అయినా అంటే అప్పుడు నేమ్ ప్లేస్ సెక్స్ క్రీడ్ అలాంటివి ఏమీ తేడా లేవు కదా, కరోనా అందరినీ ఎఫెక్ట్ చేసింది కాబట్టి తెలుగు రాని వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అడిగారు. నా అదృష్టం థ్యాంక్స్ టు మన విద్యా గారు, ఆమెమో వాళ్ళు దేవాలయం వాళ్ళు అడిగితే సాయి చేస్తూ ఉంటారు ట్రాన్స్లేషన్, ఆమెను అడగను అన్నారు. సో అదృష్టం నాకు వచ్చింది. సో అదేంటంటే మన ఇంగ్లీష్లో మొత్తం ఆ ప్రవచన గంటన్నరది ట్రాన్స్లేట్ చేసే భాగ్యం కలిగింది. మన ఇప్పుడు ఇదయ్యాక మధుకర్ గారు అది పోస్ట్ చేస్తారు, ఐ మోర్ దాన్ హ్యాపీ టు షేర్ దాట్ విత్ యూ ఆల్. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. నేను తెలుసు బేసిక్గా కరోనా మనకి ఏం నేర్పింది రెండు, ఒకటేంటంటే వీఆర్ ఆల్ డర్టీ ఫెలోస్ బేసికలీ. ఏంటంటే మన మినిమం శుభ్రం శుచి శౌచం అంటాం కానీ లేదనమాట. సో ఎక్కడో మిస్ అవుతున్నాం. అందుకే ఫ్లూ వచ్చింది 1914లో, ఇప్పుడు మళ్ళీ లిటరలీ ఓవర్ 100 ఇయర్స్ లేటర్ కరోనా వచ్చింది. ఇంకో 100 ఇయర్స్లో ఇంకే కరోనా రాదని గ్యారంటీ లేదు. సో మనం ఇవి ఆచరించాలి, ఒకటి నెంబర్ వన్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే మన సనాతన ధర్మంలోనే ఉన్నాయి వీటికి కూడా ఆన్సర్స్, నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే మన నమస్కారంలోనే శ్రేయస్ ఉంది. ఎందుకంటే ఎవరిని తాకో, నీ జర్మ్స్ నీ దగ్గర ఉంటాయి, నావి నా దగ్గర ఉంటాయి అన్నట్టు అనమాట. చేతులు కడుక్కోవాలి, బయటికి వెళ్ళి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవటం అంటే మనం చేసినవన్నీ మళ్ళీ మనం చేసుకుంటే మనకి ఇవి రావు. అంతేకాక గురువుగారు చెప్పిన ఇంపార్టెంట్, ఒక మంచి వైద్యుడు దొరకాలన్నా చెప్పిన వైద్యం పనిచేయాలన్నా దానికి తగ్గట్టు మంత్రమో మణో గురుపదేశం నమ్మకం ఉంటే ఆ వైద్యం కూడా ఫలిస్తుంది, వైద్యుడు చెప్పిన ట్రీట్మెంట్ కూడా మనకి బాగా అందుతుంది అనే పాయింట్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఈ రకంగా కర్కటి చేసిన పని ఏమిట్రా అంటే యజ్ఞానం జపయజ్ఞోస్మి యజ్ఞోస్మి అన్నట్టు భగవానుడు భగవద్గీతలో అదే చేసింది. సో దాని మూలంగా ఆవిడకి రెండు సార్లు షూ సక్సెస్ఫుల్. పోతే ఏంటంటే ఫస్ట్ టైం ఏమో ఒక కోరికతో చేసింది, అలాంటి కోరిక అందరికీ యూస్ఫుల్ కాదు కాబట్టి పతనానికి దారి చేసింది. ఎందుకంటే కమ్యూనిటీ వెల్ఫేర్తో చేసే కోరికలే ఫలిస్తాయి, లేకపోతే ఫలించినా అవి ఫలించవు. ఇన్ ది ఎండ్ ఎవరు కోరుకున్నారో వాళ్ళ డిస్ట్రక్షన్నే కాజ్ చేస్తాయి అన్నట్టు ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే నేను జస్ట్ కొంచెం మన భగవద్గీత ఈ మధ్య అందరం నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం అనుసంధానం చేద్దామని ప్రయత్నిస్తున్నాను. మనకి గురు మనకి పరమాత్మ చెప్పినట్టే కాంక్షాంత కర్మణాం సిద్ధిం యజంతయ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. సో కష్టాల్లో మనకు వచ్చినప్పుడు మనకి ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి మీద ఫోకస్ చేసి మనం కోరితే ఖచ్చితంగా తీరుతాయి, అది న్యాయబద్ధంగా ఉండి ధర్మబద్ధంగా ఉంటాయి ఆ కోరికలు. అలాగే శిరీష గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, భగవానుడు కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు, ఎలా భోంచేయాలి, ఎలాంటి భోంచేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా చెప్పాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ దుఃఖ నా తీసేస్తుంది యోగం. ఏ అలాగే మళ్ళీ కర్కటి మనకి ఒక్క నిమిషం నేను ఏంటంటే టాక్ అనుకుని ప్రిపేర్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం తపస్కి సెకండ్ టైం చేసిన తపస్కి తేడా ఏంటంటే లక్ష్యం ఒకటే, లక్షణం మారిపోయింది ఈ ఈ టైంలో. అంటే సెకండ్ టైం తపస్సు చేద్దాం అనుకుంటున్నప్పటికీ దాని లక్షణం తీరు అంతా మారిపోయింది. అంటే తపో బలం అలాంటిది అనమాట. అంటే ఏంటి, అక్కడ నాకు గుర్తొచ్చిన శ్లోకం గీతలోంచి, శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రివిధం నరై అఫలాకాంక్షియుక్తై సాత్వికం పరిచక్షతే. ఆ సాత్వికంగా మారిన తపస్సు ఏమిటి చేస్తుంది అప్పుడు, మనకి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. శ్రీయుడు బ్రహ్మ అయిపోయింది అనమాట. సో ఇలాంటి పాయింట్స్ కూడా తెలిసినాయి. సో ఇవన్నీ నేను అప్పుడు నోట్స్లో రాయలేదు ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో, బట్ మన ఇది అయిపోయాక ఈ మురళి మధుకర్ గారు పోస్ట్ చేస్తారు లేదా నేనైనా పోస్ట్ చేస్తాను, అందరూ చదవండి. బికాజ్ ఇన్ జనరల్ కూడా మనకు కావాలి, మళ్ళీ మళ్ళీ మనకి ఇంకొక రకమైన వ్యాధి రాకుండా ఉండడానికి కూడా కావాలి. ఫర్ ది ఆపర్చునిటీ మధుకర్ గారు, ఐఎమ్ నాట్ ఎంటైటిల్ స్పీకర్ లా కాదు కానీ ఐ జస్ట్ ఫిగర్ ఒక మాట ఈ ఆపర్చునిటీ తీసుకుని అది షేర్ చేద్దామని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ గురుభ్యో నమః.
థ్యాంక్ యూ సాయి వారణాసి గారు, చాలా చక్కగా వివరించారు. మీరు మీకు అంటే తక్కువ టైంలోనే మీరు చక్కగా మంచి పాయింట్స్ చెప్పారండి, ధన్యవాదాలు. తర్వాత మనము తర్వాత విషయాల గురించి మనం నెక్స్ట్ స్పీకర్ ప్రియా గారి ద్వారా తెలుసుకుందామా. ప్రియా గారు
శిరీష్ గారు చెప్పింది కంటిన్యూ చేస్తే దాంట్లో కర్కటి సూచిక ఉపాఖ్యానం నుంచి న్యాయబద్ధమైన భోజనం తినాలి అని రూల్ ఉంది కాబట్టి ఈ కిరాతరాజుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తన రాజ్యంలో మరణదండన విధించిన మనుషుల్ని ఆహారం కాయిస్తాము అని చెప్పి చెప్తారన్నమాట. ఇక్కడ గురుగారు ఇట్లా ఇవ్వడము మరణదండన విధించిన వారినైనా అలా ఇంకొకరికి ఆహారం ఇవ్వడం అనేది హింసాక్రియ, ఇది అవునా కాదా అని దాని మీద కొంచెం చెప్తారండి. అంటే మరణదండన విధించడం అనేది రాజధర్మం ప్రకారముగా రాజుకి అది ధర్మమే, స్వధర్మమే. తర్వాత వాళ్ళని ఈమెకి ఆహారంగా ఇస్తూ ఉంటే ఆత్మజ్ఞానం పొందిన ముక్త పురుష కనుక ఆవిడ తిన్న తర్వాత ఎవరినైతే తినిందో ఆ ఆహారంగా తీసుకున్న వాళ్ళు వాళ్ళకి తర్వాత చాలా తరాల వాళ్ళు కూడా తరించిపోతారట. అందుకనే సత్పురుషులకి ఆహారం పెడితేనే చాలా పుణ్యము. అసలు వాళ్ళకి మన ఇంటికి వచ్చి భోజనం చేసినా వాళ్ళకి మనం పెట్టినా కూడా సత్పురుషులకి ఇవ్వడం అనేదే చాలా ఇది. అందుకని ఇది ఖచ్చితంగా హింసాక్రియ కాదు, అది స్వధర్మమే పాటిస్తున్నారు అని దీని మీద చెప్తారండి. ఈ సూచికోపాఖ్యానంలో నుంచి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్తారంటే గురువారు తపస్సు నేను అనేది ఏంటి అని తెలుసుకోవడానికి చేసినప్పుడు ఇందాక సాయి గారు చెప్పినట్టు ముందర చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి రెండు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆమె ఇప్పుడు రెండోసారి చేసింది రాగద్వేషాలు ఏమి లేకుండా అంతర్ముఖంగా తన తపస్సుతో చిత్తశుద్ధితోటి మనస్సంకల్పం గట్టిగా మంచి పెట్టుకుని చేసిన దాని మూలంగా నేను అన్న దాని మీద బ్రహ్మం పరమార్థ జ్ఞానం అనేది చాలా మంచిగా తెలుసుకుని ఈ కథల నుంచి మనకి ఏంటంటే వ్యావహారికమైన దేహం ఉన్నా కూడా పరమాత్మ తత్వం తెలుసుకొని ఉంటే దాంట్లో ఆ రెండిటికి అన్వయం ఎలా ఉంటుంది అనేది దీని ద్వారా తెలుస్తుంది అని చెప్పడం చెప్పారన్నమాట. ఎందుకంటే ఆవిడ ఇలాగ భోజనం చేసి కొన్ని రోజులు మళ్ళీ తపస్సులకు వెళ్ళిపోయినప్పుడు హిమాలయాలకు వెళ్ళి చేసుకుంటున్నప్పుడు ఒక్కోసారి 5-6 ఏళ్ళు కూడా ఉండిపోయి వచ్చేవారు కాదట. కానీ ఎప్పుడైతే ఆవిడ తినడానికి మళ్ళా ఈ కిరాత రాజ్యంలోకి వచ్చి చేస్తుంటే ఆ రాజ్యంలో అంతా సుభిక్షంగా ఉండి అంతా మంగళం జరుగుతూ మంచిగా అంతా ఉండేదిట. అందుకని ఆ రాజు ప్రజలందరూ ఆవిడ రాలేదేంటి అని వెయిట్ చేస్తూ ఆవిడని దేవత కింద కొలిచి రాక్షసి రూపంలో ఉన్న రూపంలో లేకపోయినా కూడా రాక్షసి అయినా కూడా ఆవిడని మంగళ అని గుహల్లో ఉంటుంది కందర అని అలాగా పూజించడం అలా చేశారు. అది దానిలో ఇది చెప్పడం ఈ వ్యవహారిక దేహంతో ఆ పరమార్థ జ్ఞానం ఆ రెండిటికీ ఉన్న అన్వయం ఒకటి చెప్తారు. అలాగే కిరాతరాజు అనేవాడు ఆటవికుడు ఆయన కూడా బ్రహ్మజ్ఞానం ఉంది. సో బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి ఒక ఈ జాతి ఆ జాతి అనేది లేదు, ఎవరైనా దాన్ని సాధించవచ్చు. అలాగా నిష్కల్మషంగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ రెండు చెప్పారు గురుగారు ఈ సూచికోపాఖ్యానం నుంచి అండి. ఆ తర్వాత కొంచెం చెప్పు తత్విచారణయే కర్తవ్యం. మనము ఈ వ్యవహార జీవితంలో ఉండి అలవాటు అయిపోయి దాంతో పట్టేసి మనల్ని ఉన్నప్పుడు మనకు ఒక పక్కన అంతా బ్రహ్మము అని తెలిసినా కూడా దీంట్లో బాగా మునిగిపోయాం కాబట్టి ప్రతి నిమిషము అదే చింతన, అదే ఇలా వింటూ ఈ పరమార్థ జ్ఞానం గురించి మనం తెలుసుకుంటూ ఉంటేనే అప్పుడు ఈ వ్యవహార జీవితంలో నుంచి బయటపడగలుగుతాము, లేకపోతే కష్టం అని చెప్పి దానికి ఒక చిన్న ఉదాహరణ చాలా బాగా చెప్తారండి ఇక్కడ గురువుగారు. ఒక మన అరచేతిలో 5 వేళ్ళు గురించి బొట్టన వేలు గురువు కింద అయితే చూపుడు వేలు జీవుడి కింద చెప్పారు, మిగిలిన 3 ప్రపంచం. సో ఎప్పుడు కూడా జీవుడికి పక్కనే ఉంటాయి, ప్రపంచం పక్కనే ఉంటుంది, అతుక్కొని ఉంటుంది. ఎప్పుడైనా సరే జీవుడు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అని అంటే గురువుని చేరుకోవాలి, అప్పుడు ప్రపంచాన్ని నుంచి విడిపోవాలి. విడిపోయి వంగితే కానీ గురువుని చేరుకోలేడు, నేను అలాగే ఉంటానంటే. అందుకని వంగి గురువుని చేరుకున్నప్పుడే ఆ జీవితం అలా పెట్టినప్పుడు ఆ ముద్రలో కూడా 0 లాగా కనబడుతుంది, అదే పూర్ణత్వము అదే మోక్షము అని గురుగారు చాలా మంచి ఎగ్జాంపుల్ ఇది చెప్పారండి. ఆ ప్రపంచ తాదాప్యంలో ఉంటుంటే అదే భ్రాంతి, పరమాత్మ దాదాప్యం మనం చెందుకుంటే అదే శాంతి అని అక్కడ చెప్పారండి. తర్వాత మన సంకల్పం ఎంత గట్టి, దానికి ఎంత ఆ మనోభావన, ఇందాక చెప్పారు మధుకర్ గారు కూడా, భావన అనే దాని మీద చాలాసేపు చాలా గట్టి ఇది మనం ఎలాగ ఊహిస్తే అదే అదే నెక్స్ట్ జన్మకి కారణమవుతుంది. ఆ మనస్సు మూలంగానే ఈ దేహం వస్తుంది, ఆ దేహం ఉందనుకుని మళ్ళీ మనం ఆ మనస్సు అనుకుంటూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వాసనా బలం క్రియేట్ జరుగుతూ ఉంటుంది అని దాని గురించి కూడా చెప్పారు. ఈ మనోభావం ఎంత గొప్పది అనే దాని మీద వశిష్ఠులు వారు మళ్ళీ ఇంకొక కథ రూపంగా చెప్తారు. అది బ్రహ్మదేవుడు వశిష్ఠులు వారికి చెప్పినది. అదేంటంటే ఒకరోజు కల్పాంత సృష్టి అంత అయిపోయి ఆయన పడుకుని పొద్దున్నే నెక్స్ట్ కల్పం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ లేవంగానే ఆయన సంధ్యావందనం అది చేసుకుని చూడంగానే ఆయనకి ఎదురుకుండా 10 బ్రహ్మాండాలు 10 బ్రహ్మలు పద్మంలో కూర్చొని వాళ్ళందరి సృష్టి అవన్నీ ఆయనకి మనోనేత్రానికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదేంటి, నేను ఇంకా చెయ్యనే లేదు కదా, ఎంతమంది ఎలా కనిపిస్తున్నారు నాకు, ఎంతమంది ఉన్నారేంటి అని అనుకుంటుంటే అప్పుడు సూర్యుడు వచ్చి ఇదంతా నువ్వు మన మనస్సుతో ఎట్లా భావిస్తుంటే అది అలా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి దానికి ఒక ఉదాహరణగా ఒక స్టోరీ చెప్తారు. ఉదాహరణ కాదు, ఒక సూర్యుడు ఒక స్టోరీ చెప్తారు. ఒక రాజు ఇందువు అనే ఒక రాజు బిడ్డలు పిల్లలు లేక తపస్సు చేసుకొని పిల్లల్ని పొందుతారు. ఆయనకి 10 మంది పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళందరూ కూడా మంచి కర్మయోగులు, చాలా బాగా ఆత్మజ్ఞానం సంపాదించుకున్న వాళ్ళంతా, వాళ్ళందరూ మంచిగా అన్ని అయిపోయిన తర్వాత రాజు చనిపోతాడు. తల్లిదండ్రులు పోయిన తర్వాత ఈ పిల్లలు 10 మందికి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం సాధించడానుకున్నాం ఇక్కడ అని అనుకుని తపస్సు చేద్దాము అని, సరే ఇది ఏ తపస్సు చేసి దాని కోరిక ఏంటి అని వాళ్ళకి తెలియక అందరూ డిస్కషన్ చేసుకుని ఫస్ట్ ఈ మండలానికి అధ్యక్షుడు, అట్లా ఒక దేశ అధ్యక్షుడు, ఒక చక్రవర్తి అలా అనుకుంటే, ఇలా కాదు అన్నిటికంటే పెద్దది బ్రహ్మదేవుడు, మనం అది మన సృష్టి చేస్తే బాగుంటుంది కదా, అప్పుడు మనమే అందరినీ చేయొచ్చు కదా అన్నట్టు అలా భావన చేస్తారు వాళ్ళు. ఆ భావనతోటే వాళ్ళు 10 మంది కూడా తపస్సు చేసి చాలా కల్పాంతం వరకు చేస్తారనమాట. అందులో వాళ్ళ శరీరం రాలిపోతుంది, అంటే అందులో శరీరం లేకపోయినా కూడా ఆ మనస్సు మాత్రం అలాగే నిలబడి ఖచ్చితంగా అదే భావనతోటి వాళ్ళు ఎంతో నిష్టగా చేసేటప్పటికి వాళ్ళే ఈ 10 మంది బ్రహ్మలు అయ్యి వాళ్ళ మనసుల్లో, ఈ 10 మంది బ్రహ్మల్లో ఏవైతే ఆలోచన మనసులో భావన ఉన్నాయో అవే ప్రతి సృష్టి జరుగుతూ వాళ్ళందరి సృష్టిలో నువ్వు చూడగలుగుతున్నావు అని చెప్తారు. అప్పుడు ఆ నిమిషాన బ్రహ్మ మామూలు మనిషిలాగా, ఓ అందరూ ఉన్నారా, అయితే ఇంకా నేనెందుకు చేయడము అన్నట్టు భావనతో ఉన్నప్పుడు సూర్యుడు చెప్తారన్నమాట, కర్తవ్యము అనుకొని ఏ ఆసక్తి లేకుండా కూడా నీ సృష్టి నువ్వు చేయాలి, నువ్వు చూసేది వారి మనోభావన, అది నువ్వు ఎలాగూ నశింప చేయలేవు, ఏ విధంగానూ నువ్వు దాన్ని నశింప చేయలేవు. అలాగే ఎప్పుడు కూడా మనం చెయ్యాలనుకున్నది నిష్కామడమై చెయ్యాలి, అలాగే మనం చెయ్యాల్సినవి చెయ్యకూడదని అనుకోవడం కూడా తప్పే. ఇవి రెండు ఎప్పుడు గుర్తుపెట్టుకొని మనం ముందరికి వెళ్ళాలి. దృఢచిత్తంతో వాళ్ళు అంత వాళ్ళు అనుకున్న భావన ప్రకారంగా సృష్టించిన దాన్ని నువ్వేమి చేయలేవు, కానీ నువ్వు అది నీ కర్మచక్షువుతో చూడట్లేదు, మామూలుగా చూస్తున్నావు కాబట్టి నీకు అది కనబడుతోంది, నువ్వు నీ కర్మచక్షువుతో చూసి నీ సృష్టి నువ్వు మొదలుపెట్టు అని మనోభావం గురించి చాలా ఇదిగా చెప్తారండి. ఇక్కడ అన్నమయ్య కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు గురుగారు. ఏదైనా బ్రహ్మజ్ఞానం గురించి తెలిస్తే మోక్షం, అది తెలియకపోతే బంధం అని అన్నమయ్య గారి రచన గురించి మాట్లాడతారు. కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, కళ్ళు మూస్తే ఏమీ లేదు అని అనుకుంటాము. ఈ ఉన్నది లేనిది అనేది కనురెప్పల మాటనే ఉంది. అది ఏదైనా కూడా ఒక చిన్న చెక్క బొమ్మ ఉంది అంటే అక్కడ అది చెక్క బొమ్మ అని ఒకడు అనుకుంటాడు, ఒకడు శిల్పి చూసి ఇది చాలా బాగుంది, చాలా మంచి శిల్పం అని అనుకుంటారు కదా. ఇదంతా కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో, ఈ వస్తువు ఉన్నదా లేదా అనేది కూడా ఆ ఉంది అని మనం భావన చేస్తుంటేనే అది అక్కడ ఉంది, లేకపోతే లేదు. సో అందుకని మనోభావం అనేది చాలా గట్టిది. ఆ భావంతో ఈ దేహం వస్తుంది, ఆ వాసన బలంతో ఆ దేహం, మళ్ళీ దేహం ఉందని మనసు భావన చేస్తూ ఈ జనన మరణాలన్నీ వచ్చి మళ్ళా అందులో సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా మన మనోకల్పితాలే. ఇందులో ఏది కూడా వేరేది లేదు, మనం మనోభావాన్ని బట్టే అన్నీ ఉంటాయి అని. ఇందులో ఎలా చెప్పారంటే గాలితో ఒక పరిమళం ఒకటి వెళ్ళిపోతూ ఉంటే మల్లెపూ చెట్టు మీద నుంచి వెళ్తుంటే మంచిగా మంచి వాసన వస్తుంది అనుకుంటాం, అదే ఒక చెత్త కుప్ప మీద నుంచి వెళ్తుంటే అదే గాలి వెళ్తుంటే మళ్ళీ మనకి అయ్యో ఇదేంటి చెత్త వాసన వస్తుంది అనుకుంటాం. అలాగా గాలి పరిమళం రెండు కలిసి ఉంటాయి. అలాగా మన మనస్సు ఈ వాసనతోటి కలిసి వెళ్ళిపోతూనే ఉంటుంది. దాన్ని బుద్ధితో వేరు చేసి మనం ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటూ ఈ వ్యవహార జీవితంలో దాన్ని సదా చింతన చేస్తూ తెలుసుకోవాలి అని చెప్పారండి. నమస్కారం.
చాలా చక్కగా వివరించారండి. మనస్సు దాని యొక్క బలము, అలాగే మన వాసన రూపము, దానిని ఎలా వివేకంతో వేరు చేయాలి అనేటువంటి విషయాలని మీకు చాలా ధన్యవాదాలు ప్రియ గారు. దీంట్లో కొన్ని పాయింట్స్ నేను కొన్ని రాసుకుని, ప్రపంచ స్పృహ నుండి జీవుడు క్రమంగా వెళుతూ వీటన్నిటికీ అధిష్టానంగా ఉన్న సత్తుతో కలిసిన తర్వాత ఒక్కటై పూర్ణత్వము వచ్చింది, అది చిన్నిద్రను సూచిస్తుంది అని గురు అష్టకంలో అంటే మన దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్న అష్టకాలలో ఉన్న ఒక స్తోత్రం గురించి చెప్పారు. ప్రపంచ తాదాత్మ్యము భ్రాంతి, పరమాత్మతో తాదాత్మ్యము శాంతి. మన మనస్సుని మనం అర్థం చేసుకున్నట్లయితే బ్రహ్మముని అర్థం చేసుకున్నట్లే. ఈ జగత్తు అంతా మనో మాత్రమే, మన శరీరాలు ఘనీభవించిన మనస్సే శరీరం అని అన్నారు. ప్రపంచం ఇంతే ఇదే అని ఎవరూ నిర్దేశించలేరు. ఇందులో ఐందవ ఉపాఖ్యానం గురించి కూడా వివరించారు. ఒక మహాజలాశయంలో రకరకాల సుడులుగా కనబడుతున్నప్పటికీ అందులో ఒక సుడిలో ఒక సుడి కలుస్తున్నట్టు కనబడుతుంది, అయినా చివరికి అంతా ఒకే జలం అయినట్లుగా ఈ మనస్సు అనేది రకరకాల జగత్తులుగా కనిపిస్తున్నది. బ్రహ్మదేవుడు కూడా కల్పాది కాలంలో అతని పగలు ప్రారంభంలో సంధ్యావందనం చేసుకున్నారు. నా ప్రగతికి ప్రారంభంలో నేను చేస్తున్నాను, మీ పగటికి ప్రారంభంలో మీరు కూడా చేయండి నాయన అని బ్రహ్మదేవుడు మనకు సూచిస్తున్నారు. త్రిసంధ్యలలో భగవత్ ఆరాధన చాలా ముఖ్యము. మనస్సులో ఉన్న దృఢ నిశ్చయం అది బహుకాల అభ్యాసం చేత బలపడి రూపం స్వీకరిస్తుంది. తర్వాత మనకి సూర్యుడు బ్రహ్మగారికి చెప్పిన కథని కీర్తి గారి మాటల ద్వారా విందామా మరి.
సూర్యుడు బ్రహ్మగారికి ఒక కథ చెప్తాను విను అన్నాడు. పూర్వకాలంలో ఇంద్రజమునుడు అనే రాజు ఉండేవాడు. ఆయన భార్య అహల్య ఒక పురాణంలో ఇంద్రుడు అహల్యల కథలు విన్నది. ఆ కథలో అహల్య ఇంద్రులు ఒకరి పట్ల ఒకరు మోహితులై ఉన్నారు. తన పేరు అహల్య కావడంతో తనను తాను అహల్యగా భావించి తన భర్త పేరులోని ఇంద్రశబ్దం నచ్చక ఇంద్రుడికే వెతకసాగగా ఆ ఊరిలోనే ఇంద్రుడనే ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసుకుని అతని వియోగం తట్టుకోలేక బాధపడడంతో ఎన్నో భోగాలు ఉన్నా అవి ఆమెకి సుఖాన్ని ఇవ్వలేదు. తన భర్తపై అవగింపు చిరాకుతో ఉండేది. ఈ అవస్థ చూడలేక ఒక సఖి కారణం అడగగా ఇంద్రుని కోసం తపిస్తున్నాను అని చెప్పగా అతను నాకు తెలుసని అతన్ని రహస్యంగా తీసుకుని వస్తానని ఆమె వద్దకు తీసుకుని వచ్చింది. అహల్య పట్టుకొనగానే జారుడు అయిన ఇంద్రుడికి ఆమె ఒక్కటే చాలనిపించింది. దాంతో వాళ్ళు రహస్య ప్రదేశాలలో విహరించడం మొదలుపెట్టారు. మోహం వల్ల జారుడు ఆమెకి సర్వస్వంగా కనిపిస్తూ భర్త ఏమీ లేనివాడి వలె కనిపిస్తున్నాడు. దీన్ని బట్టి సంపద సుఖం యొక్క రూపం కాదని తెలుస్తుంది. అహల్య ఇంద్రుల విషయం తెలిసిన రాజు భార్యని మందలించినప్పటికీ మారలేదు. పైగా ఈ విషయం ఊరంతా తెలిసి పరుగు పోవడంతో రాజు వారిద్దరిని కలిపి శిక్షించదలచి ఒక భయంకరమైన శీతాకాలంలో చెరువులో పడవేయించాడు. వేడి ప్రాంతంలో పెట్టించాడు. కొరడాలతో కొట్టాడు. ఏనుగులతో తొక్కించాడు. అయినా కూడా చలనం లేకుండా పోయింది. రాజు భరతమునిని చూసి వారిని శపించమనడంతో ఆ ముని భతృద్రోహం చేసిన ఆమెతో పాటు నువ్వు నాశనమైపో అని శపించాడు. తరువాత జారుడు, నీ శాపం నా శరీరాన్ని తగలబెట్టగలదేమో కానీ నా మనస్సును ఏమీ చేయలేదు అన్న తర్వాత శరీరం పోయి సూక్ష్మ రూపాలతో తిరుగుతూ అనేక జన్మలు పొందారు. సూక్ష్మ వాసనతో కూడిన చిత్తాన్ని జీవుడు అంటారు. స్థూలత్వ ప్రాంతితో ఆ వాసనలో ఏర్పడిన దాన్ని దేహం అంటారు. ఈ సూక్ష్మ స్థూలకరణ శరీర కల్పన లేని జీవిని సాక్షాత్ బ్రహ్మమే అంటారు. మనస్సులో విషయం అనే జడం ఉంది, అలాగే చైతన్యం ఉంది, రెండు కలిసిపోవడాన్ని చిత్ జడ గ్రంథి అన్నారు. దీని వల్ల చిత్ లక్షణం జడంకి, జడ లక్షణం చిత్తికి ఆపాదిస్తుంటాం. శివుడు అక్కడే ఉన్నాడు, విషయాలు అక్కడే ఉన్నాయి. విషయం వదిలి శివుణ్ణి పట్టుకుంటే శివోహం అయిపోతాం. విషయానికి విరుగుడు వివేకమే. రాముడు, శాపాలు మనస్సునేమీ చేయలేవు అన్నావు, దేహాన్ని చేస్తాయి అంటే మరొక మాట చెప్పావు, గణీభవించిన మనస్సే దేహం అని చెప్పావు అన్నప్పుడు వశిష్ఠుల వారు ఇలా సమాధానం ఇచ్చారు. వారికి శపించిన వాడికి ఉన్నటువంటి మనోబలం శాపం పొందిన వాడికి లేనప్పుడు పతనమైపోతాడు. మనోబలం చేతనే భౌతిక శిక్షలు కూడా తప్పించుకోగలరు. విషయంతో దృఢాభ్యాసం చేసినప్పుడు శపిస్తే దేహం పోతుంది, కానీ విష్ణువుతో దృఢాభ్యాసం అయినప్పుడు ఆ దేహాన్ని కూడా ఎవరు ఏమి చేయలేరు. దీర్ఘతప్పుడు అనే ఋషి ఒక అంధకూపంలో పడిపోయినప్పుడు బాధపడకుండా మఠం వేసుకుని యజ్ఞ విజ్ఞానం ఆయనకి తెలుసు అని చదువుకున్నాడు కనుక మనస్సులోనే యజ్ఞాలు కల్పన చేసి 100 యజ్ఞాలు పూర్తి చేశాడు. దాంతో ఇంద్రుడు అవుతాడు కాబట్టి ఇంద్ర పదవి పొందాడు. ముక్తి పొందే వారి లక్షణములు ఇదం ప్రథమత గుణపీవారి ససత్వ అధమసత్వ అత్యంత తామసి రాజసి రాజస సాత్వికి రాజస తామసి రాజస రాజసి రాజస అత్యంత తామసి 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 సత్వ తమో రాజసి అత్యంత తామసి. లవణుడనే రాజు సభలోనికి ఒక ఇంద్రజాలకుడు అలాగే ఇంకో వ్యక్తి పంచకల్యాణి గుర్రం తీసుకొని వచ్చాడు. ఇంద్రజాలకుడు పించం ఇలా తిప్పగానే రాజు కళ్ళు తిరిగి పడిపోబోతుంటే బతులు పట్టుకున్నారు. చాలాసేపటికి మెలకు వచ్చి ఇంద్రజాలకుడిని శభాష్ అన్నాడు, నీ మహిమ వల్ల నాకు ఒక పెద్ద ప్రపంచం కనిపించిందయ్యా అని ఏం జరిగిందో చెప్పసాగాడు. ఓ ఇంద్రజాలకుడు, నువ్వు నన్ను పంచకల్యాణి గుర్రం ఎక్కమన్నావు, అది నన్ను ఎక్కడెక్కడో తిప్పి ఒక దగ్గర పడవేసింది. తీవ్రమైన ఆకలి దాహం వేస్తుండగా ఒక స్త్రీ కనిపించింది. ఆమెను చూడగానే ఆయనకు 2 వికారాలు కలిగాయి, ఒకటి కామం, 2 ఆకలి దప్పిక. దాంతో ఆమె వెనకాలే వెళ్ళసాగాడు. అప్పుడు ఆమె నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. వెంటనే నేను చేసుకుంటాను అన్నాడు. అప్పుడు ఆహారం నీరు ఇచ్చాక తనతో పాటు ఊరికి తీసుకువెళ్ళింది. అక్కడ ఎక్కడ పడితే అక్కడ అశుభ్రంగా ఉన్న ఆ ప్రాంతానికి రాజు అయిన ఆయన కుమార్తె ఈవిడ. ఈవిని పెళ్లాడి అనేక మంది సంతానాన్ని పొందాడు. ఆయనకు 60 ఏళ్ల వయసు వచ్చేసరికి కరువు వచ్చింది. తినడానికి ఏమీ లేకపోవడంతో తన కొడుక్కి తానే ఆహారమయ్యి నిప్పులో పడిపోబోతున్నానని భయం వేసినప్పుడు మీరు నన్ను పట్టుకున్నారు అని ఇంద్రజాలకుడితో చెప్పగానే ఇంద్రజాలకుడు అంతర్ధానం అయిపోతాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తుండగా ఒక వశిష్ఠుడు మాత్రం నవ్వుతూ ఆయనకి ఎందుకు ఇలాంటి కళ వచ్చిందో చెబుతూ, అతని తండ్రి రాజసు యాగం చేశాడు, రాజ్యానికి హితమైనప్పటికీ తాను మాత్రం 12 కఠోరమైన దుఃఖాలు అనుభవించాల్సి వచ్చింది, ఎందుకంటే శాశ్వత స్వర్గ ప్రాప్తి కలుగుతుంది కనుక. ఈ కళ ఎందుకు వచ్చిందంటే, నువ్వు లౌకిక కార్యాలు చేస్తున్నప్పటికీ అంతరంగంలో దీక్ష వహించి రాజసు యాగంలోని ప్రక్రియ అంతా శాస్త్రాలలో గ్రహించి మానసికంగా 1 ఏడాది పాటు రాజసు యాగం చేశాడు. సాధన బలం చేత మనం అనుభవించాల్సిన కష్టాన్ని స్వప్నంలో అనుభవించడం వల్ల పోతుంది. అందుకని మనం తెలుసుకోవాల్సింది, ఈశ్వర ఆరాధన మానసికంగా చేయడం చేత ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. వశిష్ఠుడు ఒక కథ చెప్పడంతో రాముడు, నాకేదో చెప్పడం కోసం సందేశం ఇస్తున్నావు అని గ్రహించి అడగగా వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు, అరణ్యం ప్రపంచం సంసారం ఇలా పరిగెట్టే వాళ్ళు జీవులు. ఈ జీవులు ఏదో ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, పైగా 1000 చేతులు అంటే మనస్సే, నూతిలో పడ్డారంటే పాపాల్లో పడ్డట్టే, చెట్ల నీడలో ఉన్నారు అంటే ఆ ఇహలోక సుఖాలు అనుభవిస్తున్నారని, చిద్వస్తువు మనస్సులో చింతన చేస్తున్న కొద్దీ ఈ విషయాలు పోతాయి కనుక అది అభ్యాసనం చెయ్యి, దృఢం చెయ్యి, అలాంటి బలం ఏర్పడిన మనస్సుని శాపం కానీ పాపం కానీ బయట కర్మలు కానీ ఏవి ఏమి చేయలేవు. మనోబలం ఎంత గొప్పదో విశిష్టుల వారు చక్కగా బోధించారు. శ్రీ గురుచరణ శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.
చాలా చక్కగా వివరించారు కీర్తి గారు. మనకి ఈ ఫిబ్రవరి 3లో ఒక స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇందులో ఉన్న 6 స్పీకర్స్ లో నేను ఒకరిని, నేను అంటే ఈ స్పీకర్ తప్పించి మిగిలిన 5 స్పీకర్స్ కొత్త వారు, అందరూ ఫస్ట్ టైం అండి. కానీ వాళ్ళు అటువంటి భావన ఏమి లేకుండా ఎంతో చక్కగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న స్పీకర్స్ లాగా మాట్లాడారు. ప్రతి ఒక్క స్పీకర్ కి పేరు పేరున ధన్యవాదాలండి. మనం అలాగే ఈ మురళి నుండి ర్యాండమ్ గా స్పీకర్స్ ని అసైన్ చేస్తున్నామండి. ఈసారి యాక్చువల్ గా ఏమైందంటే, మనం 8 స్పీకర్స్ ని అసైన్ చేస్తే దాంట్లో 4 మాత్రమే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన మీ అందరికి ధన్యవాదాలు. మిగిలిన 4 కొంతమందికి కుదరక, కొంతమంది మేము వినట్లేము సిలబస్ అనుకుంటూ అలా రిప్లై ఇచ్చారు. కానీ మనము ఈ స్కూల్లోకి వచ్చే జాయిన్ అయ్యిందే మనము మురళి అంటే మనము అసైన్ చేసిన గురువు గారు అసైన్ చేసిన సిలబస్ ని మనం విని మననం ద్వారా మురళి కండక్ట్ చేసుకుంటున్నామండి. మన గురువు గారు ఎప్పుడు మన ఈ స్కూల్ గురించి, మన ఈ గురుభ్యో నమః అనే ఈ స్కూలు గురు నా ప్రవచనాలను వినడమే కాకుండా చక్కగా వింటూ మననం చేసుకుంటూ మురళి అని కండక్ట్ చేసుకుని దాని ద్వారా చక్కగా సంభాషించుకుంటూ అంటారు అని ఈ మాటలు గురువు గారు ఎప్పుడు మన స్కూల్ గురించి చెప్తూ ఉంటారండి. సో అటువంటి గురువు గారి మాటలని మనము ఏదో కొంతమంది స్టూడెంట్స్ ద్వారా కాకుండా ప్రతి ఒక్కరము మన చేయితోనిచ్చి గురువు గారి మాటలని తప్పకుండా పాటిద్దాము. అదిగాక కూడా మనకి వశిష్ట రామాయణంలో గురువు గారి మాటల ద్వారా తెలిసేది ఏంటంటే, మనకి సాధనకి అనుభవం అనుకూలమైన జన్మ ఈ మనిషి జీవితం ఒక్కటి. దీనినే మనం వ్యర్థం చేసుకుంటే అంటే మళ్ళీ ఈ జన్మ మళ్ళీ అంటే మళ్ళీ మనిషి జన్మ ఎప్పుడు వస్తుందో, మనము భగవంతుణ్ణి పొందకపోతే ఏమవుతుంది అంటే అదే మన డెస్టినేషన్. మనము అది పొందకపోతే ఏమవుతుందంటే మళ్ళీ జన్మలు ఎత్తాలి. మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ మనం ఈ సాధన చేస్తామో తెలియదు. మనకు గురువు గారు దొరికారు. మనకు గురువు గారు మనకు మార్గదర్శకం చేస్తున్నారు. వారి మాటలను మనం పాటిస్తూ నెరవేరుద్దాము అని ఒక చిన్న సజెషన్ అండి. మీకు ఎవరికైనా సరే ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా అంటే కుదరకపోయినా, ఎటువంటి పైన ఉన్నా అడ్మిన్స్ లో ఎవరికైనా ఒకరికి పింగ్ చేయొచ్చు అండి. మీకు తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది. అలాగే ఈ ప్రతి ఈ మురళిలో ప్రతి మాట్లాడిన ప్రతి స్పీకర్ కి ధన్యవాదాలు అండి. ప్రతి ప్రతి విద్యార్థికి, విద్యార్థినికి, విద్యామాతకి, అందరికి పేరు పేరున కృతజ్ఞతలు ఉంటానండి. నమస్కారం.
ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం అండి. అలా మీకు కూడా ధన్యవాదాలు అందరికి, ఈ స్కూల్ నడుపుతున్న అందరికీ కూడా అండి ధన్యవాదాలు.
Mm-hmm.